నీకు లక్ష ఇస్తానని, లక్ష కాదు నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఇదే నాకు కావాలన్నాడు. ఈ ఇద్దరు కొట్టుకుని నాకు ఇదే కావాలంటే ఇదే కావాలని రాజుగారి దగ్గర ఆవు వదిలేసిపోయారు. రాజుగారు తలకాయ ఒత్తుకున్నాడు. ఆయన ఒప్పుకోడు, ఈయన ఒప్పుకోడు, చివరి కర్మ గారిపోయి దానం చేసి కూడా ఇద్దరి దగ్గర నుంచి ఆవు లాగేసుకున్న పాపానికి గురైపోయాట. ఆయన క్రమంగా ఆయువు తీరింది. యముడు వచ్చి తీసుకెళ్ళాడు. మహారాజా, ఇంకా నీ పుణ్యాన్ని ఈ సృష్టిలో ఎవడు వర్ణించలేడు, కానీ ఒక బ్రాహ్మడికి ఇచ్చిన ఆవుని మళ్ళీ దానం చేసిన పాపం, రెండో బ్రాహ్మడి దగ్గర నుంచి కూడా తిరిగి నీ దగ్గర అట్టే పెట్టేసుకున్న పాపం, విప్ర ధనాన్ని అపహరించిన పాపం నీకు చుట్టుకుంది. ఈ పాపం ముందనుభవిస్తావా, వేలాది గోవులు దానం చేసిన పుణ్యం ముందనుభవిస్తావా అని అడిగట. పుణ్యం తర్వాత అనుభవిస్తానండి, ఎందుకంటే పుణ్యం అనుభవించాక పాపం నేను అనుభవించలేను. మనం కూడా చూడండి, యవ్వనంలో ఉన్నప్పుడు కష్టం అనుభవించగలం కానీ ముసలితనంలో అనుభవించలేము. అంచేత పాపం ఏదో చిన్నప్పుడు అనుభవిస్తే పెద్ద అయ్యాక హాయిగా ముసలితనంలో సుఖం అనుభవించవచ్చు. అలాగే ముందు పాపం నాకు ఇచ్చేయండి, అది అనుభవిస్తా, పుణ్యం తర్వాత అనుభవిస్తానన్నట. వెంటనే యమధర్మరాజు హో భూలోకంలో పడిపో అన్నాడు. వెంటనే భూలోకంలో ద్వారకా నగరం దగ్గర సముద్ర తీరంలో ఒక పాడుపడిన బావిలో ఊసర వెళ్ళి తొండై పట్టాడు. ఎప్పటివాడు కృతయుగంలో పట్టాడు, మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టేదాకా అక్కడే ఉన్నాడు. ఒకనొకప్పుడు కృష్ణుడి కొడుకులలో జాంబవతి కొడుకు సాంబుడు అనేవాడు కొంతమంది పిల్లలతో కలిసి వాలీబాలు ఫుట్బాలు ఆడుకుంటున్నట్ట. బంతిని తన్నారు వాళ్ళు. ఆ బంతి వచ్చి ఆ నూతిలో పడింది. ఆ బంతి కోసం నూతిలో చూస్తే నూతిలో ఈ తొండ కనపడింది. పెద్ద ముదిరిపోయింది, తొండ ముదిరితే ఊసరు వెళ్ళి అంటారు. ఆ ఊసరు వెళ్ళిని గబుక్కుని చేత్తో పట్టి తీయబోతే అది కదల్లా. కదలకపోగానే కృష్ణుడిని పిలిచారట. కృష్ణుడు ఎడం చేత్తో పుచ్చుకుని పైకి తీయగానే ఆ వ్యక్తి కాస్త అందాల ఆభరణాలతో ఒక సుందరుడైన రాజుగా మారిపోయాడు. ఆయనే నృగ మహారాజు. కృష్ణుడికి అన్నీ తెలిసిన అడిగట, ఎవరవయ్యా నీవని? ఏ నిక్షాకుతనూదుడు నృపుడు నానే పారు రాజు, నేను ఇక్ష్వాకు కుమారుడయ్యా. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కెట్టచ్చు, తెల్లవారుజామున మంచు బిందువులు ఎన్ని పడతాయో శీతకాలంలో లెక్కెట్టచ్చు, ఒక వాహనం వెడుతున్నప్పుడు ఎన్ని ధూళి కణాలు ఆకాశంలోకి వేస్తాయో లెక్క పెట్టచ్చు, కానీ నేను చేసిన గోదానాలు భూదానాలు హిరణ్యదానాలు లెక్కలే. కానీ ఇన్ని దానాలు చేశాను కానీ జరిగింది ఇది అని విషయం కృష్ణుడికి చెప్పగానే కృష్ణుడు చూశారా పుత్రులారా, అంతటి పుణ్యాత్ముడు తెలియక విప్రుడి సొమ్ము కలుపుకుంటేనే ఇంత పాపం వచ్చిందంటే, కావాలంటే బ్రాహ్మణ సొమ్ము లాక్కుపోతే వాడికి ఎంత పాపం వస్తుందో ఆలోచించండి. నిన్నగాక మొనగ నందత్త క్షేత్రంలో మళ్ళీ ఇంకో చెప్పులుదే తెలిపోయింది నాకు. నాకు ఇదే యోగమో తెలియట్లేదు. నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నా చెప్పుల చేత మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈ చెప్పు నాకు తెచ్చిపెడుతుంది ముప్పు, అది ఒత్తు తీసుకోవడం తప్పు అయినా వినడం లేదు ఎవడు నా మాట. ఏం చేయనో తెలియట్లే. ఎప్పుడు 18వ తారీఖు నాడు మళ్ళీ మళ్ళీ చెప్పుల చేత వెళ్ళిపోయింది అనమాట. 19వ తారీఖు నాడు రామరామ, ఏడాదికి ఇన్ని చెప్పుల చేతలు అయిపోతే ఏమైపోతాయి? శిష్యులు మీరంతా ఉన్నారు కాబట్టి బతికిపోతున్నారు, కానీ లేకపోతే నేను ఓ మాదిరివాడు అయితే ఈ చెప్పులతో ఎగిరిపోతాడు. అక్కడ ఉన్నవాడు సలహా ఇచ్చాడు, మీ జత లేకపోయింది అది చూసి చూడకుండా పక్క తీసుకుపోండి అన్నాడు. ఇదో దరిద్రం మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, పొరపాటున పక్కవాడి చెప్పుల జతలో కాళ్ళు పెడితే కూడా పాపమే, అది దరిద్రం అనమాట. దరిద్రాల్లో కల్లా ముక్క దరిద్రం, భయంకర దరిద్రం ఇతరుల చెప్పులు వేసుకోవడం. బాత్రూమ్ చెప్పులని ఒకటి చెప్పులు ఒకటి వేసుకుంటారే వీడు పొందే నరకాలు అన్నీ ఇన్ని కావు. అందుకని మీ చెప్పుల జత పోయినా పక్కవాడి చెప్పుల జత ఎప్పుడు వేసుకోకండి. అది వేసుకోవడం వల్ల వచ్చే పాపం ఇందాక చెప్పిన పాపం అంత భయంకర పాపం. మరి బ్రాహ్మణ సొమ్ము ఎత్తుకుపోతే వాడు అంత బాధపడ్డాట. ఆ బాధ పడకుండా ఉండడం కోసం ఆ దుబ్బేసిన వాడిని ఆ దగ్గరికి వచ్చి, గురువుగారు క్షమించమంటే ఆ చిత్తలు నేనే దానం ఇచ్చేస్తాను, ఇంకో పావులో దాని మీద పెట్టి, పావులో పరిగ్రహ కట్టి మీ దగ్గర నుంచి రూపాయి తీసుకుని పెట్టి వారి ఇచ్చేస్తాను, వెదొక్కడవ, వాడికి పుణ్యం కలగాలి. ఇంచేతనంటే విప్రద్రవ్యం ఇంత భయంకరం, విషము ఒకేసారి చంపుతుంది, ఇది ఇన్నేసేళ్ళు చంపుతుంది అని ఆ నృగుని ఆశీర్వదించాడు. ఆయన మిగతా పుణ్యం మరి మహాకోటాను కోట్ల దానాలు చేశాడుగా, ఆ పుణ్యం అనుభవించడానికి శాశ్వతంగా మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. కాబట్టి విప్రుని సొమ్ము అపహరించిన వాడు ఐదో వాడు, వాడు కూడా పుత్తనే నరకమునకు పోతాడు. ఇంకా ఆరవది ఏ పాపము అంటే ఇది కూడా ఇది చాలా విచిత్రమైన పాపం. ఇది ఊళ్ళో పురాణం జరుగుతూ ఉంటే ఏదో ఒక రోజైనా తన జీవితంలో అక్కడికి వచ్చి విననివాడు కూడా ఈ నరకానికే పోతాడట, పురాణ శ్రవణం చేయనివాడు. కావాలంటే వచ్చి చూసుకుని వెళ్ళండి. ఊళ్ళో ఎప్పుడైనా సరే ఇలాంటి 18 పురాణాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకరోజు వీలు చేసుకుని తీరిక చేసుకుని పురాణం వినాలి. నా జీవితంలో ఎప్పుడు నాకు ఖాళీ లేదు, నేను రాలేను అని ఇంట్లోనే కూర్చుని ముడుచు కూర్చున్నటువంటి వాడు రోజు వినలేకపోయినా కనీసం ఒక్కరోజున వినాలంటే శాస్త్రం అది. అలా విననివాడు పురాణ ధిక్కారము అనే ఒకనొక దోషానికి గురవుతాడు, వాడు కూడా పుత్తని నరకానికి పోతాడు. ఈ ఆరుగురికి కూడా పున్నామ నరకం వస్తుంది. అందులోంచి బయటపడేయాలంటే ఆ కొడుకు చాలా శ్రద్ధతో ఆసక్తితో పిండ ప్రదానం చేయాలి, శ్రాద్ధం పెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. చెయ్యకపోతే ఆ పున్నామ నరకంలో వీళ్ళు అలమటిస్తారు. అసలు ఈ ఆరు చెయ్యకపోతే మనకి ఇంకేముంది, మనం గురువుని ధిక్కరించం, మాటిచ్చి తప్పం, ఊళ్ళో పురాణం ఉంటే ఎప్పుడో ఓ రోజు వినడానికి పోతున్నాం, మొగుండు కొట్టం. సరే ఇంకోటి ఏం చెప్పాము, పురాణ శ్రవణం చేస్తాము, ఇంకోటి ఏదో మీకు ఏం చెప్పాం, పర్వాలేదు, విప్రుడి యొక్క సొమ్ముని అపహరించడం. ఇవి చెయ్యనప్పుడు మనకి పున్నామ నరకం గురించి బెంకలేదు, ఇవి చేస్తే ఆ పుత్రుడు అవసరం. కాబట్టి ఇటువంటి పుత్రుని నరకం నుంచి రక్షించేవాడు కాబట్టి పుత్రుడు అన్నారు. వాడు సక్రమంగా ఉంటే మనకి నరకం తప్పుతుంది, కానీ పుట్టిన కొడుకు దరిద్రుడై, త్రాగుబోతై, వ్యసనపరుడై, క్షుద్రుడై, అల్పుడై, గురువుల్ని పీడించి చదువుకోకుండా నానా బాధలు పెడితే వీడి వల్ల చచ్చాక వచ్చే పుత్ర పున్నామ నరకం దేవుడు బతికొండగా భూమే పున్నామం అవుతుంది. కొడుకు క్రూరుడైన ఘోరము మరి లేదు, చిత్రదహన ముర సజీవముగను, భూమి తండ్రి కౌను పున్నామ నరకం వినుత శీల సత్మ వినుర పద్మ అని ఒకప్పుడు నేను పద్యం రాశా. తండ్రి జాతకంలో చచ్చాక వచ్చే పున్నామ నరకం కంటే బతికొండగా వచ్చే బాధ ఎక్కువ. కొడుకు క్రూరుడైతే ఇంకంతకంటే ఘోరం మరొకటి లేదు, భూమే పున్నామ నరకం, చిత్ర దహనం అది. ఈ తండ్రి గారికి ఈ కొడుకుల ప్రవర్తన విసుగు కలిగించింది. ఈ కౌశికుడికి కొడుకులు చదువులో కొంతవరకు పర్వాలేదు కానీ అతి భయంకరమైన పాపాలు చేస్తున్నారు, చెయ్యరాని పాపాలన్నీ చేస్తున్నారు, ఈ పాపాల బాధ పడలేకపోతున్నాం అని దుఃఖం కలిగి కొడుకుల మీద బెంగతోటే చచ్చిపోయాడు. అంతే ఇక ఏం జరిగినా వాళ్ళకి వాళ్ళని వాళ్ళు కొంచెం ఎక్కువ ఒక రెండో వ్యక్తిని పట్టించుకోరు, అదొక విచిత్రమైన లోకం. ఏం చేస్తాం ఇదొక విచిత్రం, వీళ్ళకి కూడా పున్నామ నరకం తప్పదని అనుకుంటున్నాను నాకు భయం. అదొకటి వాసుదేవ హరి వాసుదేవ. సరే పాప ఆ తండ్రి గారు అలా బెంగపెట్టుకున్నాడు, బెంగపెట్టుకుని పెట్టుకుని పుత్ర వ్యామోహంతో మరణం పొందేటపోతుంది. ఇది చింతయతాం పాపం పితృయు పరదే తేషామభూ దుర్భిక్షముల్వణం. తండ్రి గారు వెళ్ళిపోయారు పుత్రుల మీద బెంగతోటి. అసలు కొడుకులు లేనివాడు ఎంత సుఖంగా ఉండడు చూడండి, ఇలాంటి కొడుకులు పుట్టడం అనే బెంగతోటి ఆయన పోయాటామని. ఆయన పోయిన కొద్ది రోజులకే భయంకరమైన కరువు వచ్చింది, మామూలు కరువు కాదు, దుర్భిక్షమన్నారు, అది ఉల్బణమన్నారు. అనావృష్టిశ్చమకతి సర్వలోక భయంకరి. అనావృష్టి అంటే వర్షం కురవకపోవడం, అతివృష్టి అంటే భోరున వర్షం కురవడం. అనావృష్టి ప్రమాదమే, అతివృష్టి ప్రమాదమే. అనావృష్టి వచ్చింది, ఎక్కడ వర్షాలు లేవు, నదులు ఎండిపోయాయి, నూతులు ఎండిపోయాయి, బోరుల్లో నీరు పట్టడం లేదు, చెరువులు లేవు, కాలువలు లేవు, ప్రాజెక్టులే ఎండిపోయాయి, ఇంకా ఆల్మట్టి లేదు, అంత ఆల్మట్టి అయిపోయింది ప్రపంచం అంతా. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితులలో ఎవరిని ఎవరు అన్నం అడిగినా ఎవడు ఇంకోటికి పెట్టే స్థితి లేకుండా పోయింది. సర్వలోకాలకి భయంకరం అంటే మామూలు కాదు, అన్ని లోకాలను ఏడిపించేసింది. దీర్ఘకాలికమైన అనావృష్టి, ఇంద్రుణ్ణి ధిక్కరించి యాగం చెయ్యని మహాదోషం అన్నారు. మన వాళ్ళల్లో కొన్ని కొన్ని మూర్ఖత్వ లక్షణాలు ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి. నాస్తికులనే పేరుతో ఈ కమ్యూనిస్టులు వీళ్ళు తయారై మన ప్రాణం తీరేస్తున్నారు. ఈ దేశానికి వీళ్ళంతా ఓ దౌర్భాగ్యులు అన్నమాట. వీళ్ళు ఏమిటిది, యజ్ఞంలో డబ్బా నెయ్యి పోస్తే ఇదంతా వేస్ట్ అని వాళ్ళ ఉద్దేశం. పిచ్చపేనుగులు, యజ్ఞంలో డబ్బా నెయ్యి పోస్తే అది వేస్ట్ కాదు, అది ఆ డబ్బా నెయ్యి పోయకపోతే వీడి లైఫే వేస్ట్. ఇదిగో మనం యజ్ఞాలు చేయకపోవటమే, మధ్య మధ్యలో వర్షాలు కురవకపోవటం, ఎక్కడో ఒకడో అరో చేస్తున్నాం తప్ప ఎక్కువ మంది ఎవరు చేస్తున్నారు ఇవాళ? ఏలూరులో దాదాపు 600,000 మంది జనాభాలో ఇక్కడికి వచ్చేవాళ్ళు మహా అయితే 500 మంది ఉంటున్నారు అంతే కదా. ఈ 500 మంది కాకుండా కొంతమందికి రావాలనుంది, వాళ్ళను 1,000 మందినో 2,000 మందినో వేళ మీద లెక్కెట్టండి. కానీ తక్కిన వాళ్ళలో ఎంతమందికి భక్తి ఉంది అని లెక్కేస్తే భక్తి లేని వారు 3/4 మంది ఉంటే 1/4 మాత్రమే మనకి కనపడుతున్నారు భక్తి పరులు. ఈ తక్కిన వాళ్ళల్లో కూడా అభిషేకాల వల్ల పాలు అవి వేస్ట్ అని, ఆవుడి నెయ్యంత డబ్బాలతో పోస్తే అదంతా వేస్ట్ అని అనుకుంటున్నారు. ఈ ధూపమే ధూమమై పైకి వెళ్ళి మేఘాలను ఆకర్షించి వర్షం కురిపిస్తుందట. యజ్ఞం చేస్తే ఇంద్రుడు బ్రహ్మానంద భరితుడవుతాడు. ఇంద్రుడికి పర్జన్యుడు అని పేరు, అనగా మేఘాలకి అధిదేవత ఆయన. ముఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింపవానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి తేను గణము బ్రతుకు ధనువులు బ్రతికెనే నియు మానదు ఘనమైన పాడి మందల గల్లుగు నోనముగ పాడి గల్లిగిన నోనముగ పాడి గల్లిగిన ధేనువులును మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర కర్మమున పుట్టు జీవుడు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మము సకలం బున్నకును మర్మము బగు కాన యజ్ఞమా చేయవలెల్. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకి ఆనందం కలుగుతుంది, ఇంద్రుడు సంతోషిస్తే మేఘాలు పంపిస్తాడు, మేఘాలు సక్రమంగా వర్షం కురిపిస్తాయి, ఈ వర్షం భూమి మీద చెరువులుగా నూతులుగా నదులుగా సెలయేళ్లుగా ప్రవహిస్తే ఈ నదీ జలం భూమండలాన్ని సుసంపన్నం చేస్తుంది, సస్యశ్యామలం చేస్తుంది, పంటలు పండుతాయి, పచ్చగడ్డి పెరుగుతుంది, మానవులకి దేవతలకి ఆనందం కలుగుతుంది. ఈ నీరే నదులుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది, మళ్ళీ సముద్ర జలం ఆవిరై ఆకాశంలో మేఘాలు అవుతాయి, ఆ మేఘాలు వర్షిస్తాయి, ఆ వర్షం మళ్ళీ నదులుగా ప్రవహిస్తుంది, ఈ నది మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు ఈ దేవత ఆనందం వల్ల ఇంత లాభం, పచ్చగడ్డి పెరుగుతుంది, పంట పెరుగుతుంది, ఆవులు పెరుగుతాయి, ఈ పచ్చగడ్డి బాగా తిన్నటువంటి ఆవులు సమృద్ధిగా మళ్ళీ పాలిస్తాయి, ఆ పాలు పెరుగవుతుంది, ఆ పెరుగులోంచి వెన్న తీస్తాం, మళ్ళీ ఆ వెన్నలోంచి వచ్చే నేతిని దేవతలకు మనం సమర్పిస్తాం, మళ్ళీ దేవతలు సంతోషిస్తారు, వారు మళ్ళీ పాడిస్తారు, పంట ఇస్తారు, ఈ పాడి పంట వారికి కొంత మనకు కొంత వినియోగించుకుంటాం. ఇది ఒక చక్రం. మానవులు దేవతలను ఆనంద పెట్టాలి, దేవతలు మానవులను ఆనంద పెట్టాలి. ఈ విధంగా స్వర నర సంబంధం యజ్ఞం ద్వారా సాగుతుంది సక్రమంగా. ఈ చక్రం సాగినంతకాలం భూమి మీద అతివృష్టి అనావృష్టి ఉండవు. ఎప్పుడైతే వీటిల్లో తేడా వస్తాయో అనావృష్టి అతివృష్టి వస్తాయి. అజ్ఞానంతో ఈ నెయ్యి దేవతలు తింటారా వాళ్ళ మొహం, లేకపోతే అనవసరంగా బూడిద చేస్తున్నాం అని పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడటమే తప్ప, ఇంత విజ్ఞానం ఉన్నదని ఇంత విశేషం ఉందని ఈ భౌతికమైన నేత్రాలకి మనకి తెలియదన్నమాట. అది ఆనాటి వాళ్ళకి తెలుసు కాబట్టి, కళ్ళారా చూశారు కాబట్టి యజ్ఞాలు పెట్టారు. కానీ వ్యాసుడికో జమ దగ్గరికో జైమినికో వీళ్ళందరికీ సరదా ఏమిటి, ఒట్టిన నేతి డబ్బాలు తీసుకెళ్ళి తగలేయడానికి, వాళ్ళు తినడం మానేసి శిష్యులకు పెట్టడం మానేసి వాళ్ళు చూశారు ఈ వ్యవస్థ సాగాలి అనుకున్నారు. నువ్వు ఎంత డబ్బా దాస్తే మాత్రం నువ్వు అంతా తినగలవా? అన్నం వండుకు నువ్వు ఒక్కడు ఎంత తింటావు, రాత్రికి ఎంత తింటే మిగతాది తెల్లారేసరికి కుళ్ళిపోక తప్పదు. భూమి మీద పండే నిజమయంగా అరటికేలన్నీ మీరు తినగలగండి చూస్తాను, తినగలరా మీరు? రోజు అరటిపళ్ళు వాళ్ళు ఎన్ని కుళ్ళు పళ్ళు పారేస్తున్నారు, ఎన్ని పాలు రోజు వేస్ట్ అవుతున్నాయో మీకు తెలిసినా, ఎన్ని విశేషాలు వ్యర్థమవుతున్నాయో తెలిసినా, అడవులలో ఎన్ని పదార్థాలు పాడవుతున్నాయో తెలిసినా, ఇవన్నీ మనం సక్రమంగా వినియోగించగలమా? మనం సక్రమంగా వినియోగిస్తున్నామండం కాదు. ఈ పాడవుతున్నాయి అనే భ్రమలో ఉన్నావు నువ్వు. ఏవి పాడవడంలా, నువ్వు వండిన అన్నం నువ్వు తినగా మిగిలిపోయింది, కుళ్ళిపోతున్నది కూడా జీవులు తింటున్నాయి, బ్యాక్టీరియా. భూమి మీద పడిపోయి కుళ్ళిపోయినవి పురుగులు తింటున్నాయి, ఇంకా రకరకాల పదార్థాలు కూడా వాటిని తినే వాటి మీద బతుకుతున్నాయి. మట్టిలో కలిసిపోయేటప్పుడు కూడా మట్టిలో ఉండే పదార్థాలని తింటూనే ఉన్నాయి. ప్రతి ప్రాణి ఏదో రకంగా ఈ పదార్థాన్ని వేస్ట్ చేయకుండా వినియోగించుకుంటోంది. ఈ సృష్టిలో ఏది వ్యర్థం కాదు, అది చిత్రం. ఈ రహస్యం తెలియాలి, అందుకే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞాలు సాగకపోతే మధ్యలో అతివృష్టి అనావృష్టి ఇలాంటివి తగులెడతాయి. ఆ రకంగానే ఆ కాలంలో ఒక అనావృష్టి వచ్చి కరువు పెరిగిపోయింది, తిండి లేక అల్లాడిపోయింది జగత్తంతా, మలమల మాడిపోయారు. అలా మాడిపోతున్న కాలంలో గురువుగారైన గర్గాచార్యుడు ఈ ఏడుగురిని పిలిచాడు. శిష్యులారా, నా ఆవు గడ్డి లేక అల్లాడుతోంది, అది కపిల గోవు, నల్లని ఆవు. ఈ ఆవును తీసుకెళ్ళి అడవిలో మేపి సాయంకాలం తీసుకురండి, ఈ పాలతో యజ్ఞం చేస్తాను నేను తోడుపెట్టి. ఆ యజ్ఞం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, వెళ్ళి రండి అని. అనగానే గర్గాదేశాధ్వనే దోగ్ధ్రిం చరతస్తే తపోధనాక, గర్గాచార్యుడి ఆదేశాన్ని శిరస వహించి వీళ్ళు అడవికి వెళ్ళారు. ఏడుగురు కూడా ఆవుని మేపడానికి. ఆవుని మేపుతూ ఉంటే అక్కడ ఎక్కడో ఇంత గడ్డి పెరగలు తప్ప అడవిలో కూడా పెద్దగా గడ్డి లేవు, ఏదో ఆవు మేస్తోంది. ఈ ఏడుగురు కూర్చున్నారు, ఆకలి మాడిపోతుంది, ప్రాణం. పళ్ళ కోసం వెతికారు, ఆవుని మేపడం మానేసి వీళ్ళ ఆహారం కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. పళ్ళు దొరకలేదు, ఆకులు కూడా సరిగ్గా లేవు. తిందామంటే వేపాకులు లాంటివిని ఏవో పిచ్చాకులు తప్ప తినడానికి మంచి చింత ఆకులు దొరికినా తిందాం అనుకుంటే చింత చిగురు కూడా దొరకలేదట పాపం. ఆకలికి మాడారు, చూస్తున్నారు. ఏడుగురు కలిసి అనుకున్నారట, ఎవరా ఏమిటిది తిండికి మాడిపోతున్నాం, ఈ గురువుగారి ఆవు యొక్క పాలు ఎప్పుడు పితికాను, ఎప్పుడు తోడు పెడతారు, ఎప్పుడు యజ్ఞం చేస్తారు, యజ్ఞం చేశాక వర్షం కురిసి పంటలు పండడం అనేది ఎప్పట్లో అవుతుందా, ఈలోపు మన తిండి సంగతి ఏమిటి, బోడి గురువు గొప్ప గురువు దొరికాడు, గురువుగారికి సేవ చేయాలంటే కానీ అన్నం పెట్టి తెచ్చాడు కదా వీడమ్మ గడపడని గురువుగారిని తిట్టుకుంటారట. మీకంటే వాడు కొంచెం ఏడాకులు ఎక్కువ చదివారు, మీలాగా పుణ్యాత్ములు అందరూ ఉంటారటండి అని చేత పాపం వాళ్ళు ఆ పుణ్యాత్ములు తెగ తిట్టడం మొదలెట్టారట గురువుగారిని. ఇప్పుడు ఆకలి, ఆఖరికి వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారట, భక్ష్యామ కపిలామేతాం వయం క్షుత్పీడిత పృషం, ఈ ఆవును చంపి తినేస్తే ముందు ఆకలి తీరుతుంది, తర్వాత సంగతి దేవుడు ఎరుగు అనుకున్నారట. తినడానికి ఏది దొరకకపోతే ఏది పెడితే తినేయటమే. అదృష్టం, వాళ్ళ గురువుగారు అక్కడ ఉంటే ఆయన కూడా తినేద్దురేమో, ఆయన అక్కడ లేడు, అది అందుకోసం ఆగాను ఒక్క నిమిషం. పులిహార పట్టుకుని మూట కట్టుకుని ఒకసారి పాదయాత్ర బయలుదేరాం మేము. ఆ పులిహార అక్కడ పెట్టి కాళ్ళు కట్టుకోవడానికి నేను వెళ్ళొచ్చేసరికి నాకు కూడా వచ్చినటువంటి ఇద్దరు శిష్యులు తినేశారు, పురుష శిష్యులు. ఆడ శిష్యులతోటి పురుష శిష్యులకు ఒక తేడా ఉందండి, ఎన్ని చెప్పండి మీరు ఆడవాళ్ళల్లో కోమలత్వం మాతృలక్షణం పోవు, మగవాడి దగ్గరికి వచ్చారు చదువు మీరేం పెంగెట్టుకోకండి, వాడికి ముందు తన ఆకలి మీద ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు గ్యారంటీగా చూడండి, ఎంత కాదనుకున్నా సరే ఆ 10 మంది ఆడవాళ్ళు వచ్చినప్పుడు పాపం ఈ మగవాళ్ళందరికీ వాళ్ళకు వడ్డించాక మనం తిందాం అనుకుంటారు, అదే మగవాడైతే మనం ఎప్పుడు తినేద్దాం అనుకుంటారు. నాలంటి వాళ్ళు పక్కన పెట్టండి, తక్కిన వాళ్ళ సంగతి చెప్పేస్తున్నాను. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, తీరా నేను కాళ్ళు కడుక్కు వచ్చేసరికి నాకు కూడా వచ్చిన ఇద్దరు శిష్యులు చూశాను, శుభ్రంగా పులిహార మా ఇంటి దగ్గర పోయిన ఏం చేయించుకెళ్ళా, నా జీడిపప్పులు, నా కిస్మిస్ కిస్మిస్ నేను అనుకోండి అందులోను, నా వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ మొత్తం తినేశారు. ఆఖరిని కొద్దిగా ఎంగిల్ది మిగుల్చుకున్నారు, పైగా ఎంగిల్ది అయితే గురువుగారు ఎలాగో తినరు కదా, ఇదోటి రామచంద్ర ప్రభు. ఆ పూట అంతా తిండి లేక మలమల మాడి వెళ్ళవలసి వచ్చింది. తర్వాత అలాగా రేపు పొద్దున పాదయాత్రకు వెళ్ళేటప్పుడు నా పులిహార నేను తెచ్చుకుంటే కాస్త నాకు కట్టే పెట్టండి పుణ్యాత్ములారా. ఇంతగా యాత్రా విశేషాల యొక్క అనౌన్స్మెంట్ చేయడానికి సుబ్బారావు గారును బాలకృష్ణ గారు వాడు ఇక్కడికి వస్తూ ఉన్నారు, మీటింగ్లో ఉన్నారట, అయ్యాక అనౌన్స్మెంట్ చేస్తాం. మామూలుగా సోమవారం అన్నాం కానీ ఆ విషయం ఫైనల్గా మా వాళ్ళు చెప్పాకే మీకు ఉన్న విషయం చెప్పాలి. ఒకరోజు అటు ఇటులో మొత్తం మీద కార్యక్రమం మాత్రం సాగుతుంది, అందులో ఏం సందేహం లేదు, మాట్లాడుకోవడం మాట్లాడుకున్నాం. మరొక్కసారి వాసుదేవ, ఆకలితో బాధపడుతూ ఈ కపిల గోవులు చంపి తినేద్దాం అనుకున్నారట వాడు. ఆఖరాడు ఉన్నాడుగా, వాడు కొంచెం తండ్రి మీద భక్తితో ఉంటాడు, వాడికి కొంచెం భయం వేసిందిట. ఇది చింతయతాం పాపమఖం ప్రాహత తదానుజక యద్యవశ్యమియం వధ్యా శ్రాద్ధ రూపేణ యోజ్యతం. ఆఖరి వాడు అన్నట్ట, ఒరే ఇది పాపం రా, ఆవు అందులో మామూలుగా ఆవును చంపడమే పాపం అంటే కపిల గోవు మరింత భయంకరం. గోవులలో కపిల చాలా గొప్పది. శ్రీ శివుడి యొక్క అనుగ్రహం పొందిన గొప్ప గోవులు ఇవి. వీటిని చంపి తినడం అంటే ఇంకా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదంటారు. ఒకప్పుడు హిమాలయ పర్వతాలలో కొన్ని ఆవులు మేస్తున్నాయి. ఇంతలో ఆవు దూడలు వచ్చి తమ తల్లుల దగ్గర పాలు తాగడానికి పొదుగుల దగ్గర మూతులు పెట్టి పాలు తాగుతూ ఉంటే ఆ పాలు నొరగ వచ్చి శివుడి నెత్తి మీద పడిందిట. శివుడి కోపం వచ్చి ఎర్రగా చూశాడు మూడవ కన్ను తెరిచి. ఆ దెబ్బతో కొన్ని ఆవులు ఆ చూపుకి ఆ వేడికి నల్లగా అయిపోయాయి. అవే కపిల గోవులు. అప్పుడు ఆవులన్నీ శివుడి కాళ్ళ మీద పడి, ప్రభో ఎంగిలు నొరగ వచ్చి పడిందని కోపగించి వీటిని నల్లగా మార్చావు, ఇంకాసేపు నువ్వు ఆ మూడవ కన్ను తెరిస్తే ఈ ఆవులన్నీ బూడిదైపోతాయి, ఆవుల పాలకి ఎంగిలి లేదు దోషం లేదు, అసలు గోవు సంబంధమైన ఏ వస్తువుకి దోషం లేదు, అందుకే మలమూత్రాలు కూడా గొప్పవి కదా, ఆవు పేడ ఆవు మూత్రం అన్నీ పవిత్రమే, అంచేత ఇదేం దోషం కాదు, క్షమించమనగారు శివుడు చిరునవ్వు నవ్వి, నా చూపు వల్ల నల్లగా అయిన ఈ ఆవులన్నిటికీ కపిల గోవులని బిరుదీస్తున్నా, ఈ నల్ల ఆవులు చాలా గొప్పవి, వీటి పాలు వీటి సేవనం వీటి దానం వీటి ప్రదక్షిణ మామూలు ఆవుల యొక్క దానం కంటే వాటి సేవనం కంటే 1000 రెట్లు ఫలితం ఎక్కువ అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఆవులలో కల్లా నల్ల ఆవుకి ఎక్కువ విలువ అన్నమాట. మానవులారా ఇది గుర్తులో పెట్టుకోండి, మనం పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు కొంచెం నల్లగా ఉన్నావు అని తెల్లవాళ్ళనే పెళ్లి చేసుకోవడం కాదు, మరి నల్లతనానికి అంత విలువ ఇచ్చాడు శివుడు, కాబట్టి నల్ల పిల్లను కూడా ఏరిపోరి పెళ్లి చేసుకోండి ఏం పర్వాలేదు, 1 రూపాయి ఎక్కువ కట్నం తీసుకుంటే తీసుకున్నారు అది వేరే విషయం, అంచేత కట్నం తీసుకుంటే కూడా చాలా దోషం అని పురాణాల్లో చెప్పారు, కాబట్టి ఫైనల్గా అది కూడా మానేయండి. మొత్తం మీద ఏదేమైనా గోవులలో కపిల వరిష్ట, కాబట్టి నల్లకి అంత విలువ ఉన్నది. సాక్షాత్తు కృష్ణుడు నీలమేఘచ్చయ శరీరుడు, మబ్బులు నీలం, ఆవుల్లో నల్ల గోవుకు కూడా అంత విలువ ఉంది. అందువల్ల అటువంటి కపిల గోవుని చంపితే మరీ పాపం, దాని జోలికెళ్ళడం మహాదోషం, అనగా ఏమైనా ఆకలేసేస్తోంది మాకు మేము తినేస్తామన్నారట. అప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది, మీరు నా మాట వినరు తిందామంటున్నారు, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, మలమల మాడిపోతున్నాను, ఒకవేళ తప్పనిసరి అయ్యి ఆవునే చంపి తినవలసి వస్తే దీన్ని చంపేసి మన పితృదేవతలకి మన నాన్నగారికి తద్దినం పెట్టేసి అప్పుడు తినేద్దాం, తద్దినం పెడితే పుణ్యమే అన్నారు, ఎలా అయినా తద్దినం పెట్టాలన్నారు. అనగా ఓకే అన్నారట, శ్రాద్ధానికి వినియోగించి తింటే పాపం అంటదు, గోవధ పాపం నశిస్తుంది అని ఆ పితృవర్తిని ఆఖరాడు కొంచెం సలహా ఇచ్చాడు. చావు తెలివితేటలు బాగానే వచ్చే సమయానికి వాడికి, మిగిలిన వాళ్ళు వాడి మాట సరే అన్నారట. వెంటనే వాళ్ళు ఏం చేశారట, చక్రే సమాహిత శ్రాద్ధం ఉపయుజ్యతాం పునః దౌ దైవే భ్రాతరౌ కృత్వా పిత్రేత్రీ నప్యనుక్రమాత్ తథైకమతిథిం కృత్వా శ్రాద్ధత స్వయమేవతు చకార మంత్రవత్ క్షేత్రం స్మరన్ పితృపరాయణక. వెంటనే వాళ్ళు 7 గురు కలిశారు. ఆ ఆవుని ముక్కు చెవులు కాళ్ళు చేతులు మూసి కింద పడగొట్టేసి చంపారేశారు, దాన్ని చర్మం అంతా పీకేశారు, ఒక పచ్చి తురకవాడిలాగే ఆ మాంసాన్ని చేసేసి అక్కడ నిప్పు రాజేసి శుభ్రంగా కాల్చి చేశారు, వండేశారు, వండేసుకుని ముందు శ్రాద్ధం పెట్టేశారు. ఆ శ్రాద్ధంలో అన్నానికి బదులుగా ఈ గోమాంసాన్ని ఉపయోగించారు. పితృస్థానంలో 3 కూర్చోబెట్టారు, దైవస్థానంలో 2 కూర్చోబెట్టారు, మరొక 2 ఉన్నారుగా ఈ 5 ఆ 2 కలిసి శ్రాద్ధం పెట్టారు, పెద్దాడు చిన్నాడు కలిసి శ్రాద్ధం పెట్టారట, మిగతా 5 మధ్యలో 3 పితృస్థానంలో 2 దైవస్థానంలో పెట్టేసి ఈ విధంగా శ్రాద్ధానికి భక్తులుగా కూర్చోబెట్టారు, వాళ్ళని భుజింపజేశారు. మిగతా వాళ్ళు తర్వాత ఒకడు కర్త ఒకడు అతిథిగా భావించారు, ఆ శేషాన్ని మంత్రపూర్వకంగా శ్రాద్ధ భోజనం చేసేసారు. దూడను మాత్రం అట్టే పెట్టారట, ఆవు దూడ కూడా చంపకుండా మళ్ళీ అక్కడ మాత్రం ఆ పని చేశారు, ఆవును తినేసి దూడను అట్టే పెట్టారు. సాయంకాలానికి పితృదేవత అనుగ్రహం కోసం కాళ్ళు చేతులు కడుక్కుని దూడను తోలుకుంటూ వచ్చారు. ఇంటికి రాగానే గురువుగారు ఏదిరే ఆవు అని అడిగారట. గురువుగారండి అని ముందే ఏడవడం మొదలెట్టారట. ఏమైందన్నాడు ఆయన, వినాగాం వత్స ఏ కోపి గుర్రవే తు నివేదిత వ్యాఘ్రేణ నిఘతాధనుః వత్సోయం ప్రతిగృహ్యత ఏవం సాపక్షితాధేనుగు సప్తభిస్తైహి తపోధనైహి వైదికం బలమాశ్రిత్య క్రోరకర్మణి నిర్భయైహి. గురువుగారు అడిగిన వెంటనే ఏడుస్తూ, గురువుగారండి, ఆవు లేకుండా తోడనే పట్టుకొచ్చే దౌర్భాగ్యం మాకు పట్టింది. మీ ఆజ్ఞ ప్రకారంగా అరణ్యంలో ఆవుని మేపడానికి వెళ్ళాం. ఎంతో కష్టపడి మేపుతున్నాం. వెర్రి నీరసం వచ్చి కళ్ళు బయర్లు గమ్మినా సరే మేము ఆవు కూడా తిరిగామండి. ఎంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక భయంకరమైన పులి వచ్చి పడిపోయింది. వ్యాఘ్రేణ నిహతాధేనుగు, పులి చేత ఆవు చంపబడింది. ఆవు చంపేసి పులి నా కళ్ళ ముందే చీరి తినేసింది. అదృష్టవశాత్తు మేము ఆ పులిని తరిమి ఈ దూడను మాత్రం రక్షించాం. దూడను తీసుకోండి, ఏం తప్పు లేదండి, మా కర్రలు కత్తులు అన్నీ పుచ్చుకున్నాం, కానీ మేము కాపాడలేకపోయాం, క్షమించండి అన్నారట. గురువుగారి పాపం నిజమే కాబోలనుకున్నాడు. ఈ మూర్ఖుల యొక్క వినయాన్ని చూసి నమ్మాడు ఆ ఏడుగురు. ఆ విధంగా అంత ఘోరం చేసి దూడని మాత్రం అప్పగించారు. అయితే వాళ్ళు చేసిన ఒకే ఒక్క విచిత్రమైన పని, వేద మంత్ర ప్రకారంగా శ్రాద్ధం మాత్రం గోవు మాంసంతో పెట్టారు. అదొక్కటి చేశారు. గోహత్య మహాపాపాదులు చేసినా వేద మంత్ర ప్రకారంగా శ్రాద్ధంగా దాన్ని ఉపయోగించి తినేశారు. క్రమంగా కాలప్రమాదం, అది ఎవరు తప్పినా ఏం తప్పినా తప్పపోయినా కాలం తప్పదు కదా, దురతిక్రమమైన కాలం వచ్చింది. తతకాలాచ్చ కృష్ణాస్తి వ్యాధాదాశపురే. క్రమంగా వీళ్ళు ముసల్తనం వచ్చి చచ్చారు. గురువుగారు గర్గాచార్యుడు వాళ్ళని పంపేసిన కొంతకాలానికి వాళ్ళు చచ్చిపోయారట. చచ్చిన తర్వాత అతి భయంకరమైన నరకాలకు వెళ్ళారు. నరకానికి వెళ్ళగానే యమధర్మరాజు గారు, ఎవరు రా వీళ్ళు అని అడిగట. భూలోకంలో కౌశికుడు అనేటటువంటి ఒకనొక విప్రుని యొక్క కుమారులు వీళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? గోవును చంపారండి. అయితే ఈ గోహత్యా పాపానికి వెళ్ళని 6 కోట్ల సంవత్సరాలు కుంభీపాకంలో 7 కోట్ల సంవత్సరాలు పూయూషం అంటే అందులో మలమూత్రాలు, ఈ లాలాజలం ఇవన్నీ ఉంటాయి, వాటిల్లో మొదలైన నరకాలన్నింటిలో వెయ్యండి అన్నట్ట. ఆగండి అన్నట్ట చిత్రగుప్తుడు. ఏమిటి ఆగమంటున్నావు? వీళ్ళు ఆవును చంపిన పాత్రం నిజమేనండి, అందులో కపిల గోవు, గురువుగారి గోవు, కానీ దానిని పితృకర్మకి నివేదన చేసి తిన్నారండి అన్నట్ట. చంపేసేవారు ఆ మాట ముందే చెప్పేవు కాదు. అలా అయితే పాపం పాపమే, కానీ శ్రాద్ధానికి పెట్టారు కాబట్టి వీళ్ళకి నరకం లేదు. నరక కర్మలన్నీ తొలగించి వీళ్ళని భూలోకంలో వెంటనే కోయవాళ్లుగా పుట్టించండి. కోయవాళ్లుగా కుళ్ళిపోతూ తాము చేసిన పాపానికి అనుభవిస్తారు శిక్ష, నరక బాధ మాత్రం లేదన్నట్ట. చూసారు, అంత మహాపాపానికి టక్కన శ్రాద్ధం పెట్టిన ఒక పుణ్యం అడ్డుపడిపోయింది. అందువల్ల నరక శిక్ష లేదు. కోట్ల కోట్ల సంవత్సరాలు నరకం అనుభవించాక భూలోకంలో కుంటి గుడ్డి ఆ జన్మ ఈ జన్మ ఎత్తే పాపం మాత్రం ఉండదు వీళ్ళకి. కేవలం వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి కోయవాళ్లుగా పుట్టించండనగా, దశార్ణ దేశం అనే ఒకనొక దేశంలో వీళ్ళు పోయేవాళ్లుగా పుట్టారు. వాళ్ళనే వ్యాధులు అంటారు, మాంసంతో వేటతో పొట్ట పోషించుకునే వ్యాధులు. ఈ జన్మలో వీళ్ళు పోయేవాళ్ళై పుట్టినా పూర్వజన్మ వాసన ఉందట వాళ్ళకి. పూర్వజన్మలో పితృకర్మ కోసం మనం ఆవును చంపాం, దుర్మార్గులం అని ఆ స్మరణ కలిగి భయపడి ఏడుస్తూ రోజు ఏడుస్తూ ఉండేవారట. క్రోర కర్మము చేసి నారము కోయలైతి మీ భువిన్ దారుణం బది కోరమౌ వారలేమిది పారమైనది వట్టి నోటను కట్టగా చేరినామిట క్రూర కర్మకు చిత్రమైన విధి ప్రకారంబుగా ఇటు వచ్చినారము లోకమందున వ్యాధులై అతి భయంకరమైన దారుణమైన క్రూరకర్మం చేసి ఆ పాప ఫలితంగా పవిత్రమైన కౌశిక వంశాన్ని విడిచిపెట్టి ఈనాడు ఈ బోయవాళ్లమై పుట్టాం, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. చిన్నప్పటి నుంచి వైరాగ్యం కలిగిందట. అందుకని తల్లి తండ్రి కళ్ళు లేడీ మొదలైన వాటి మాంసాలు పట్టుకొచ్చి అక్కడ పెడితే ఆ ఇప్పసారా తాగడం మానేరు, ఆ కళ్ళు తాగడం మానేశారట. జీలుగు కళ్ళను స్పెషల్ కళ్ళు ఉంటూ ఉంటుంది, అది పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. అవి ఏం పుచ్చుకోకుండా మాంసం తినకుండా ఉండేవారట. ఇదేమిటి బంగారం లాంటి మాంసం తినరేమిటి అని అందరూ అడిగేవారట. మాకు ఇష్టం లేదు, మేము వాంతి అవుతుందో చూస్తే అనేవారట. ఆకులు అలములు తినేవారట, కందమూలాలు తినేవారట. అంటే భూమిని తవ్వితే ఇంతంత దుంపలు ఉంటాయి అడవుల్లో, మంచి రుచిగా ఉంటాయి, చిలకడ దుంపలు లాంటి దుంపలు. ఆ దుంపలు కాల్చుకు తింటే అదొక టేస్ట్, మంచి బలం. అందుకే ఋషులు అంత బలంగా ఉండేవారు, ఉపవాసాలు చేయగలిగేవారు. ఏం మనం ఎన్ని తిన్నా ఈ పులిహేరలు ఈ దలిహేరలు ఇవేం బలం కాదు. ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ పట్టుకుని కూర్చున్న వాళ్ళకి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం తప్ప. అంచేత మొత్తం మీద ఏది ఏమైనా వండనటువంటి అపక్వాహారమే బలం అన్నారు. అటువంటి అద్భుతమైన ఆహారం తినేవారట. బోయిల ఇంట్లో కూడా వైరాగ్యంతో ఉండేవారట. పళ్ళు తింటూ తేనె తాగుతూ ఉండేవారు. అక్కడ ఒక శివాలయం ఉండేది, ఆ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉండేవారు. క్రమక్రమంగా వాళ్ళ జీవితం గడిచింది. ఆశ్చర్యం, ఇక్కడ ఈ క్రూర కర్ముల ఇంటిలో ఇంత నిష్క్రూర కర్ములు అహింసా మార్గులయ్యి ఉన్నారట వాళ్ళు. ఆ వాసనతో అందరూ వాళ్ళని ఏదో ఋషులు అయ్యి ఉంటారా, పూర్వజన్మలో మన కొంపల్లో పుట్టారా అనుకునేవారట వాళ్ళు. వాళ్ళ అదృష్టం, అక్కడికి దగ్గరలో కాలంజరం అనే ఒకనొక పర్వతం ఉంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ నిత్యం ఓ పరమేశ్వర లింగం ఉంటే ఆ లింగాన్ని పూజించి దానికి నివేదన చేసి తేనె తాగి ఏడుగురు కూడా పోయి జన్మ నుంచి లేడులుగా మారారు, మృగజాతిలో పుట్టారన్నమాట. మంచి మచ్చలతో అందంగా ఉండేవి ఆ జింకలు, చెంగు చెంగు మరి ఎగురుతూ ఉండేవి, బంగారు జింకలుగా ఉండేవి. అక్కడ కూడా అదృష్టం, పూర్వజన్మలో ఈ కోయవాళ్ళుగా ఉన్నప్పుడు పూజించిన లింగం పక్కనే కనపడేది. అంచేత వాళ్ళు అక్కడికే వెళ్ళి యోగభ్రష్టు లేనటువంటి వాళ్ళు ఆ శివలింగం చుట్టూ రోజు ప్రదక్షిణ చేసేవారట. జాతి స్మరాహ సప్తజాతాహ మృగాహ కాలంజరేకరౌ నీలకంఠస్య పురతః పితృభావానుభావితాః. ఆ నీలకంఠుని సన్నిధానంలో, శివుని సన్నిధానంలో జ్ఞాన వైరాగ్యాలతో పొద్దున్నే స్నానం చేసి ఆ పక్కలో చెరువు ఉండేదిట, ఆ చెరువులో మునిగి ఆ నీళ్లు వంటుకుంటాయి కదా, ఆ నీళ్లు ఇలా విదిలించేవారట. ఆ విదిలిస్తే ఈ నీళ్ళు వచ్చి శివలింగం మీద పడేవి. అలా అభిషేకం చేసుకున్నారు, నోటితో చిగుళ్ళు కోసుకొచ్చి బిల్వపత్రాలు కోసుకొచ్చి ఆ లింగం మీద వేసేవారట. ఆపై అప్పుడప్పుడు అక్కడ ఉండే పళ్ళు పట్టుకొచ్చి అక్కడ నివేదన చేసేవారట. మణులు రాళ్ళు లాంటివి ఏమన్నా దొరికితే అవి కూడా పట్టుకొచ్చి అక్కడ నివేదన చేసేవారట. జ్ఞాన వైరాగ్యాలతో అక్కడ ఉండేవారు. అక్కడికి అప్పుడప్పుడు వేదవ్యాసుడి వంటి మహర్షులు ఆ కాలంజర పర్వతం గుండా వెళ్ళేవారు. వాళ్ళు పురాణాదులు చెప్పుకుంటూ జీవితం క్షణభంగురం, ఉన్న కాసేపు భగవత్ ధ్యానం భగవత్ కథా విశేషాలతో వినోదంతో పొద్దుపుచ్చాలి, ఎట్టి పరిస్థితుల్లో మానవుడు ఒక్క 5 నిమిషాలు కూడా వ్యర్థం చేయకూడదు, ఆ కాలం మాత్రం తిరిగి రాదు. ధనం పోతే వస్తుంది, దాన్ని సంపాదించుకోవచ్చు. శరీరం పోతే మళ్ళీ ఇంకో శరీరం సంపాదించుకుంటాం, కానీ ఈ కాలము రాదు. ఈ జీవితంలో మానవుడు మోక్షం పొందే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి, జీవితం చాలా పవిత్రమైనది అని చెబుతూ ఉంటే ఆ విశేషాలు విని విని ఈ లేళ్ళు మరింత వైరాగ్యాన్ని పొందాయి. ఆ 2వ జన్మ కూడా విడిచిపెట్టాయి. ఇక్కడ కూడా శివార్చన చేసి భక్తితో ఉన్నారు కదా, అంచేత అక్కడ జనాలు కూడా చూసి ఆశ్చర్యపోయారట. ఆఖరిలో తమాషా జరిగింది, ఈ లేళ్ళు చచ్చిపోయే ముందు ముసలితనం వచ్చి కదలలేనప్పుడు ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చెరులో దూకి చచ్చిపోయాయి. అది చూసి ఆశ్చర్యపోయారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా చూశారన్నారు ఇక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ చచ్చిపోయేటప్పుడు వాళ్ళు పరమేశ్వరుని యొక్క నామస్మరణం భక్తి శ్రద్ధలతో చేశారు. ఆ చేసినటువంటి పుణ్యంతో వీళ్ళు మానస సరోవరంలో పుట్టారట వీళ్ళంతా కూడా. హరివాసుదే. ఈ విధంగా ఆ మృగాలు పరమేశ్వర అర్చన చేసి కైలాస పర్వతం దగ్గర మానసము అని ఒక గొప్ప సరస్సు ఉన్నది, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారట. మనసే చక్రవాస్తే సంజాత సుప్త యోగినక. అవి మానస సరోవరం దగ్గర చక్రవాక పక్షులుగా పుట్టుకొచ్చాయి పరమేశ్వర అర్చన వల్ల. ఆ మానస సరోవరం అంటే అత్యంత దివ్యమైనది, నిరంతరం యోగులు తిరిగే ప్రదేశం అది, మహాత్ములు స్నానం చేస్తారు అక్కడ. ఎటువంటి దుష్టుడైనా ఆ ప్రదేశానికి చేరితే వాడి మనస్సు పవిత్రం అవ్వాలట. అటువంటి దివ్యమైన మానస సరోవరం దగ్గర చక్రవాక పక్షులుగా పుట్టారు. ఈ జన్మలో ఆ చక్రవాక పక్షులకి సుమనుడు, కుముదుడు, శుద్ధుడు, ఛిద్రదర్శి, సునేత్రుడు, అనేత్రుడు, అంశుమంతుడు అనే పేర్లు వాడు పెట్టుకుని ఆ చక్రవాక పక్షులే పుట్టారట. ఈ చక్రవాక పక్షులుగా ఉన్నప్పుడు అనుదినము ఉదయం అందులో స్నానం చేస్తూ స్నానానంతరం భక్తి శ్రద్ధలతో ఆ పక్కనే ఉండేటటువంటి ఆలయాలలో దర్శనం, కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారట. పరమేశ్వర అర్చన చేసేవారట. వాసుదేవ నామస్మరణ పరాయణులు కూడా అయి ఉండేవారట. అలా చాలా జీవితం గడుపుతూ ఉన్నారు. పేరుకు తగినట్టుగా కర్మాచరణ చేసేవారు. అక్కడికి యోగులు వస్తూ ఉండేవారు తరచుగా. అన్నిటికంటే యోగతత్వం చాలా గొప్పది అర్థం చేసుకోవటం. అందుకే తపస్సిభ్యోధికో యోగి కర్మిభ్యశ్చాధికో మత జ్ఞానిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, తపస్సు చేసేవాడి కంటే, జ్ఞాని కంటే, కర్మ చేసేవాడి కంటే యోగాభ్యాసం చేసేవాడు గొప్పవాడు, అంచేత యోగివికా అని. అటువంటి యోగాభ్యాసం చేసే యోగులు అక్కడికి వచ్చేవారట. ఆ యోగులు రాగానే వాళ్ళంతా కాసేపు హరినామస్మరణ చేసి పురాణాలు చెప్పుకుంటూ అన్ని కర్మాచరణలు చేస్తూ యోగాభ్యాసం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ముచ్చటించుకునేవారు. అవి వీళ్ళు వినేవారట, ఈ చక్రవాక పక్షులు. జ్ఞానంతో ఆనందంతో కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం విశేషాలు జరిగాయని తెలుసుకోవాలంటే రేపటి రోజున
మకరంద శృతి చెరీ దరిద్రాణం చింతా సభాయే నమః.
పవిత్ర అష్టాదశ పురాణ ప్రవచన యజ్ఞం అంటాం దీనిని. యజ్ఞాలలో పురాణాన్ని ప్రవచించడం కూడా ఒక మహాయజ్ఞం. ఆ దివ్య యజ్ఞంలో ఈ పదవ పురాణం మత్స్య పురాణం మనకి సాగుతోంది. ఇప్పటికీ దశ అశ్వమేధ యాగాలు మనకు పూర్తయినట్టు, ఇదే దశ అశ్వమేధ ఘట్టం అంటే ఇంకెంతకంటే ఉంది. ఈ ప్రదేశంలో పురాణాలు చెప్పడం మొదలుపెట్టాక అమ్మవారు మనల్ని ఎలా అనుగ్రహిస్తుందో మనందరం ఊహించాం. ప్రారంభకాలంలో అక్కడ ఉండేవాళ్ళం. క్రమంగా మండపం, ఆ మండపంలో వెనుక సాక్షాత్తు అమ్మ జ్ఞాన సరస్వతీదేవి ఆవిర్భవించింది. నానాటికి తీర్థ స్థలంగా ఈ ప్రదేశం పవిత్రతను సంతరించుకుంటోంది. మానవ జీవితంలో కొన్ని అపూర్వ ఘట్టాలు ఉంటాయి, అవి రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. కొన్ని పనులు చేస్తే ఆ మహిమ అలా ఉంటూ ఉంటుంది. వింధ్యాచలంలో అమ్మవారి పాత్రలో సరోజిని గారిని కూర్చోబెట్టినప్పుడు చాలామంది ముత్తైదువులు అన్నారు, ఆ ముఖం నిండా అమ్మవారి వచ్చేసి ఆ పూట కొట్టొచ్చినట్టు కనపడిందండి అని మంగళహారతి పళ్ళం ఇచ్చారు. ఇప్పటికి కూడా వాళ్ళు చెబుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి అమ్మవారు ఎక్కడుంది, ఈ దివ్య కార్యక్రమాలు చేసే మీలో ఉంది, మనలో ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేయించాలి అని సంకల్పించారు అంటే జగన్మాత అంబికాకృష్ణ రూపంలో మనకి ఇక్కడ ప్రత్యక్షమైందనమాట. అమ్మవారిని మనం సరాసరి ఎలా చూడగలుగుతాం, చూడలేము. ఇదిగో వాళ్ళకి ప్రతినిధుల రూపంలో ఈ దర్బారుపతి వారి, అంబికా దర్బారుపతి వారి రూపంలో మనం చూడగలుగుతున్నాం. పుణ్యం పండినప్పుడు ఇలా వస్తుంది. ఒకప్పుడు ఓ ఇంటి భోజనానికి వెళ్ళాను. ఆ భోజనానికి వెళ్ళినప్పుడు విస్తరాకు వేసి 10 గారెలు 10 బూరెలు ఇంత పులిహేర వేశారు. ఏమండి ఇది నాకేనా విస్తరి అని అడిగాను. అవునండి అన్నారు. అంటే మనిషికే పెట్టారా అన్నాను. అదేంటండి మీ ముందు వెళ్ళారు ఒక ఆయన, ఆయనకేమో కొద్దిగా వేసి పెట్టాం, వేసి పెడితే మనిషికే పెట్టారా ఆయన, ఆయన అలాగే అడిగాడు. చూస్తే ఆయన 25 గారెలు సులాగ్గా లాగేసి వెళ్ళిపోయాడు, ఆయన ఇంత అన్నం తినేసిపోయాడు. అందుకని నెక్స్ట్ వచ్చిన మీకు కూడా ఆ దృష్టిలో పెట్టేవాడిని అన్నారు. అంటే నా ముందు తిన్న ఆయన పాతిక గారిలో పాతిక ఊర్లో తినడం వల్ల నన్ను దృష్టిలో పెట్టుకుని అలాగే పెట్టారు ఇస్తారి. నాకు పూర్వం ఇక్కడ అరిచి వెళ్ళిన కారంచెట్టి సుబ్బారావు గారు గొంతుకుని దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస నాకు కూడా మైకి తగ్గించాడు ఇప్పుడు. అదనమాట ఆఖరికేమో మైక్ అక్కర్లేదు, నాకు మైక్ కావాలి. చేదో మనం ముందు తిన్న వాళ్ళ యొక్క విశేషం, మన ముందు అరిచిన వాళ్ళ యొక్క విశేషం మనకు కూడా మన మీద పడుతుంది. ఇంతవరకు అంబికా కృష్ణ గారు ఒక్కరు అంటే ఆ దర్బారుపతి వాళ్లే కారణ జన్ములు అని నేను అనుకుంటూ వచ్చాను. వాళ్లే కాదు కారణ జన్ములు. ఈ శ్రీనివాస అంబికా దర్బారుపతి వాళ్ళకి అధికారం ఉంది. ఈ మూడు విచిత్రమైన అనమాట. వింటే మీరే వినాలి. ఇంతకంటే విచిత్రం ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షాలు మనం నలుగురం కూడా అనమాట. అంచేత నాకు ఇది ఆశ్చర్యంగా ఒక్కొక్కప్పుడు కలలు వచ్చినప్పుడు నిద్రలో ఈ విశేషాలు గోచరిస్తూ ఉంటాయి. మహాద్భుతమైన అనుభూతులు ఉన్నాయి ఈ 18 పురాణాల విషయంలో. అలా చెబితే కొద్దిమంది ఒకళ్ళిద్దరు అజ్ఞానులు ఏదో చెబుతున్నారు అనుకుంటారు, కానీ మీరు ఎక్కువ మందికి తెలుసు కాబట్టి, నా తత్వం తెలుసు కాబట్టి, అమ్మ తత్వం తెలుసు కాబట్టి, పురాణ శ్రవణం వల్ల వచ్చే ఆనందం తెలుసు కాబట్టి, ఒట్టిన ఏది చెప్పడైనా పట్టుకుంటే వ్యాసుని వాక్కు తప్ప మరొకటి వినిపించడం తెలుసు కాబట్టి దాన్ని నమ్ముతారు. ఇంకా ఈ 18 పురాణాలు పూర్తవనివ్వండి, ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి వింతలు విశేషాలు మీకు మీరే తెలుసుకుంటారు. అంచేత ఇన్ని భాగ్యాలు మనకి కలిగిస్తున్న శ్రీ అంబికా దర్బారుపతి వారికి మరొక్కసారి అలాంటి కరతాళ ధ్వనులతో వారి కుటుంబాన్ని మనం గుర్తుంచుకుంటూ కలకాలం ముందుకు సాగుదాం పవిత్ర కార్యక్రమంలోకి. ఇందులో ఈ 7 మహాత్ములైన కౌశికుడనే ఒక గొప్ప ఋషి యొక్క కుమారులు తాత్కాలిక దురదృష్టవశాత్తు ఆ కరువుకి తట్టుకోలేక ఒక గోవుని వధించడం, కపిల గోవుని, ఆ గోవుని శ్రాద్ధానికి వినియోగించడం, వినియోగించిన తర్వాత ఆ పాపవశాత్తు వారు మరణించి దశార్ణ దేశంలో పోయేవారుగా పుట్టడం, పితృశ్రాద్ధం పెట్టిన పుణ్యం పుణ్యమే, ఎన్ని పాపాలు చేసినా పితృదేవతలకి శ్రాద్ధం గనక పెడితే ఆ పుణ్యం గొప్పది కాబట్టి పోయేవాళ్ళై పుట్టినా పూర్వజన్మజ్ఞానం కలిగి ఆ జన్మలో విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ లేళ్ళై పుట్టారు. లేళ్ళై పుట్టి కూడా ఆ కాలంలో కూడా భక్తి శ్రద్ధలతో శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ పుణ్యం వల్ల కైలాస పర్వతంలో మానస సరోవరం ఉన్నది. మన బాలకృష్ణ గారు వాళ్ళు అంతా కూడా ఒకసారి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ దివ్య ప్రదేశం, ఎన్నో జన్మల పుణ్యం ఉన్న పుణ్యాత్ములు వెళ్ళగలరు, కానీ ఒక మాదిరివాడు గింజుకుని ప్రాణం తీసుకున్న వెళ్ళలేడు. అదొక మహాయోగం, అదొక మహాతపస్సు. అక్కడ పుట్టారట వీళ్ళు. ఎలా పుట్టారు? 7 చక్రవాక పక్షులై పుట్టారు. సుమనుడు, కుముదుడు, శుద్ధుడు, ఛద్రదర్శి, సునేత్రుడు, అనేత్రుడు, అంశుమంతుడు ఈ 7గా పుట్టారు. సార్థకమైన పేర్లు పొందారు. తమ పేరుకు తగిన కర్మాచరణం చేసేవారు. వీడు 7 కూడా యోగతత్వం తెలిసిన వాళ్ళట. అందులో 7 మళ్ళీ 3 కర్మగాలి, యోగం తక్కువగా ఉంది, మిగతా 4 ఎక్కువగా ఉందట. 7 ఒకేసారి పుట్టారు. 7 ఒకే పని చేసిన వాళ్ళే. ఈ 7 ఎన్నో జన్మలు ఎత్తుతున్నారు మనం నిన్నట్టు నుంచి చెప్పుకొస్తున్నాం. అలాంటి వాళ్ళల్లో కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి యోగం తేడా. అదే ఆశ్చర్యం. ప్రసాదం తినడానికి లైన్లో పెడుతూ ఉండగా ఆఖరికి వచ్చేసరికి ఒక్కొక్కడికి ప్రసాదం దొరకదు. ఒక్కొక్కసారి ఆఖరికి వచ్చేసరికి ఒక్కొక్కడికి ఎక్కువ మిగిలిపోవడం వల్ల వాడికి ఎక్కువ ప్రసాదం రావచ్చు. చెప్పలేము ఇది. అది మనం కళ్ళారో చూస్తాం. పులిహార పెంచి పెడుతున్నప్పుడు ఒకసారి ఆఖరి వాడి దగ్గరికి వచ్చేసరికి జనం అందరూ వెళ్ళిపోయి ఇంత మిగిలిపోయింది, దాంతో 2 నిండా పోసేశాడు ప్రసాదం. అంటే ఆఖరి వాడికి అదృష్టం దక్కింది. ఒక్కోసారి ఆఖరి వాడి దగ్గరికి వచ్చేసరికి ముందు వాళ్ళకి మూకుళ్ళు, వెనక వాళ్ళకి నాకుళ్ళు అన్నారు. అన్నీ అయిపోయాక నాకు కూడా ఇక అక్కడేం మిగలదు. అలాగా ఈ 7లో ఈ చక్రవాక పక్షులైన వాళ్ళల్లో ఏడుగురికి యోగతత్వం తెలిసింది కానీ నలుగురు ఎక్కువ తెలుసుకున్నారు, ముగ్గురికి మాత్రం కొంచెం కర్మభ్రష్టత్వం కలిగింది. ఆ కైలాస పర్వతం శివతత్వంతో నిండి ఉండే దివ్య ప్రదేశం, అక్కడ అద్భుతమైన శివుని యొక్క క్షేత్రం ఉంది, అది దివ్య రూపంతో ఉంటుంది. ఆ దివ్యలింగాన్ని, మానసలింగాన్ని, ఆత్మలింగాన్ని ఈ మామూలు కళ్ళతో చూడలేరట. దానికి ఒక ప్రక్రియ ఉంది, యోగ ప్రక్రియతో చూడాలి. అలాంటి యోగ ప్రక్రియతో చూడగలిగే శక్తి ఈ ఏడుగురికి వచ్చింది. ఈ ఏడుగురు చక్రవాక పక్షులుగా ఉన్నప్పుడు ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేసేవారు. రోజు మానస సరోవర జలం దాని మీద పోసి అభిషేకం కూడా చేసేవారట. పక్షులైతేనేం, నిరక్షర కుక్షులైతేనేం, కుక్కలైతేనేం, నక్కలైతేనేం, భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏ సేవాభాగ్యం అనుగ్రహిస్తాడో తెలియదు. వాళ్ళకి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ శివపూజ చేసుకుని యోగం పట్టిందట. సూర్యోదయానికి ముందే లేచి ఆ చల్లని మంచునీటిలో రెక్కలు ఇలా రెపరెపలాడించుకుని ముక్కులు ముంచి స్నానం చేసేవారు. ఆ తర్వాత ముక్కుతోటి నీళ్లు పట్టుకెళ్ళి శివలింగం మీద తల్లేవారు. ఒక్కొక్కప్పుడు రెక్కలు నీళ్ళల్లో తడిపి ఆ నీళ్లు తీసుకెళ్లి శివలింగం మీద ఇలాగా రెపరెపలాడించి జల్లించేవారట. మహాభాగ్యం పొందింది వాళ్ళకి. వాళ్ళకి వేదం వచ్చా, నాదం వచ్చా. అందుకే చాలా గొప్ప మాట అంటాడు కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి కవీంద్రుడు. ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనం వనర్చకరీ చెంచే మంత్రమూహిల్చే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఏ వేదం పఠించింది సాలెపురుగు, పాము ఏ శాస్త్రాలు తిరగేసింది, ఏ విద్యాభ్యాసం చేసింది ఏనుగు, కోయవాడైన భక్త కన్నప్ప వాడే మంత్రాలు చదివాడు, ఏదో ఇతరులకు బోధించడానికో మరోదానికో మరోదానికో తప్ప ఈ వేదాలు, ఈ పురాణాలు, ఈ ఉపనిషత్తులు మహాభక్తులకి, యోగులకి, జ్ఞానులకి పుట్టుకతో వచ్చేస్తాయి. ఉపాసనా విధానాలు అవి ఏముండవు, వాడు భక్తి చాలు. ఆయన పాదాలను, ఆ భగవంతుని పాదాలను భక్తితో సేవించినటువంటి వాడికి వచ్చే మహాభాగ్యం ఈ సృష్టిలో ఎవ్వడూ ఊహించలేడు. అలాంటి మహాయోగం పట్టింది ఈ పక్షులకి. ఆ రోజు ఈ రోజు అని లేకుండా నిత్యం పూజ చేస్తూ ఉండగా ఒకనొక మహాద్భుతమైన పర్వదినం శివరాత్రి వచ్చింది. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. మాఘమాసంలో పవిత్రమైనటువంటిది, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక వచ్చే మొట్టమొదటి గట్టి పండుగది అటువంటి శివరాత్రి. అర్ధరాత్రి వేళ దేవతలు స్వర్గం నుంచి కైలాస పర్వతానికి దిగి వస్తారు. భూలోకంలో మానవులు ఎలా పూజ చేస్తారో దేవతలు కూడా అన్ని చోట్లకి శివాలయాలకు ఎడతారట. అయితే కైలాస పర్వతానికి ముందు వస్తారు. అక్కడ ఆవిర్భావం సమయంలో మానస సరోవర జలాలతో పూజించాక ఇంకా తక్కిన భూలోకపు క్షేత్రాలన్నీ తిరుగుతారు వాళ్ళు దేవతలు. అలాంటి దేవతలంతా అక్కడికి వచ్చారట. పైనుంచి కిందకి పిండి వెన్నెలు పోసినట్టుగా దేవతలు దిగుతూ ఉంటే తగ 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 ఒక కాంతి ముద్ద 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 దిగిపోతుంది. దేవతలు మంచి తేజస్సుతో ఉంటారు. ఆ తేజస్సు వల్ల పైనుంచి కిందకి ఆ ముద్ద దిగుతున్నట్టుంది, వెలుతురు ముద్ద దిగుతున్నట్టుంది అనమాట. ఏదో సూర్యుడి వెన్నెలో, చంద్రుడి వెన్నెలో, నక్షత్రాల కాంతితో అది ఒక పోగై వస్తున్నట్టుగా ఉంది. కోటాను కోట్ల ట్యూబ్ లైట్ల కాంతి కూడా దాని ముందు తక్కువే. అటువంటి కాంతి దిగి వస్తుంది. ఈ చక్రవాక పక్షులు చూసాయి. చూస్తూ ఉండగా వాళ్ళంతా వచ్చారట. అక్కడ ఉండే ఆ ఆత్మలింగాన్ని, పరమేశ్వరలింగాన్ని చూచి కైలాస పర్వతంలో ఉండే ఆకాశ గంగా తరంగ జలాలు పట్టుకొచ్చి ఆ జలాలని బంగారు పాత్రలతో, రజత పాత్రలతో పట్టుకొచ్చి వాళ్ళు అభిషేకం చేశారట.
అద్భుతమైనటువంటి దృశ్యం అది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః
అంటున్నారు వాళ్ళు. శివుడు ఆ లింగంలోంచి తాండవం ఆడుతూ ఒకసారి కళ్ళు మూసుకున్న యోగేశ్వరుడిలాగా ఒకసారి కనపడేవాడట. అమ్మవారితో కలిసి ఒకసారి, నటరాజులాగా నృత్య భంగిమతో మరొక పర్యాయం కనపడేవాడట. అద్భుతమైన ఆ దృశ్యాలు దేవతలు చూసి పులకించారు. అక్కడ ఉన్న మహాపుణ్యం వల్ల ఈ చక్రవాక పక్షులు చూచి తరించాయట. అర్ధరాత్రి వేళకు రాగానే ఆకాశ మార్గంలో వ్యోమగాములైనటువంటి దేవతలు నందనవనంలో నుంచి బిల్వపత్రాలు తెచ్చారు. మారేడాకులు భూమి మీద మారేడాకులు కావు, నందనవనంలో దేవలోకంలో ఉంటాయా మారేడాకులు, అక్కడి నుంచి తీసుకొచ్చారట. ఆ బంగారపు రంగులో ఉండే బిల్వపత్రాలు పట్టుకొచ్చారట. ఓం భూర్భువస్సువః ఓం మం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఓర్ధ్వాయ నమః ఓర్ధ్వలింగాయ నమః శివ్యాయ నమః దివ్యలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః. ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్క బిల్వపత్రం శివనామస్మరణం చేసి ఉచ్చరిస్తూ వేస్తూ ఉన్నారు. ఆ ఆకులు శివలింగం నుంచి కిందకు పడుతున్నాయి. రకరకాల ద్రవ్యాలు పట్టుకొచ్చారు. నందినీ ధేనువు కామధేనువునే పట్టుకొచ్చేశారు. కామధేనువు పైనుంచి నీ పాలు కురిపిస్తోంది. సురభిక్షీర మహామృతంపు రసముల్ శోధించి తద్దేవతల్ వరదల్గా మహాప్రభునికి. ఆ కామధేను శివలింగం పైన ఎలా ఉండి పొదుగు సరిగ్గా శివలింగం మీదకి పెట్టి అలా వర్షంగా కురిపిస్తోందిట పాలు. ఆ అత్యద్భుతమైన పాలధారతో ఆ శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉంటే కిందకు వచ్చేస్తున్నాయి. ఆ పాలు ఎక్కడికి వచ్చి కలుస్తున్నాయి? మానసరోవరంలో కలుస్తున్నాయి. అందుకే మానసరోవరం అంత స్వచ్ఛమైనది. ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు దేవతలు స్వయంగా మంత్రాలు చదువుతూ ఉండగా కామధేనువు పైనుంచి కిందకి ఆ పాలు పొదుగులోంచి కురిపిస్తూ ఉంటే ఆ పాలధారలు శివలింగం నుంచి వచ్చి మానసరోవరంలో కలిస్తే ఆ మానసరోవర జలం ఇంత తీర్థంగా తీసుకున్నా అందులో స్నానం చేసినా వాడు ఎటువంటి మహర్జాతకుడు అవుతాడో ఆలోచించండి. ఆ పాలు కారుతూ ఉంటే తర్వాత దొడలతో పట్టుకొచ్చి దున్నెలతో పట్టుకొచ్చి ఆ తీర్థం తీసుకుంటున్నారు దేవతలు. ఈ చక్రవాక పక్షులు కూడా స్వీకరించాయి. దేవతలంతా పూజించి వెళ్ళిపోయారు. ఒకనాడు అక్కడ ఒక తమాషా జరిగిందట. యోగ భ్రష్టాస్త్రయస్తేషాం బభూవుశ్చాల్పచేతనాః దృష్ట్వా వై భ్రాజనామానముద్యానే స్త్రీభిరన్వితం. క్రమంగా అలాగే ఆ కైలాస పర్వత శిఖరాల మీద క్రీడిస్తూ మానస సరోవర జలాలతో ఆనందిస్తున్న చక్రవాక పక్షులకి ఒకనాటి మధ్యాహ్న సమయంలో ఒక విచిత్రమైన ఊరేగింపు కనపడింది. ప్రపంచంలో కల్లా గొప్ప యాత్ర కైలాసయాత్ర, అందున మానస సరోవరంలో స్నానం చేయడమైనా మానస సరోవరం దగ్గర యజ్ఞం చేయడం, అక్కడ శివ సంబంధమైన విశేష తత్వాలు తెలుసుకోవటం చాలా గొప్పది అని చెప్పగా విని తన ఆస్థాన పండితుణ్ణి, నాగోటో పండితుడు ఉన్నాడు, అటువంటి పండితుణ్ణి వెంట పెట్టుకుని వైభ్రాజుడు అని పేరు కలిగిన ఒక రాజు, పాంచాల దేశపు రాజు ఆయన. ఇప్పుడు ఆ పాంచాల దేశం అంటే మనం పంజాబ్ అంటాం. అక్కడ ఐదు నదులు ఉన్నాయి, రావి జీలం, సట్లెజ్, ఈ నదుల నిసింధు, ఈ నదులు, ఐదు నదులు ఉన్నాయి కాబట్టి పంచ ఆబ్ అంటే నది, ఐదు నదుల మధ్యలో ఉంది కాబట్టి దానిని పాంచాల దేశం అన్నారు. ఆ అత్యద్భుతమైన పంచ నదుల మధ్యలో ఉన్న పాంచాల దేశంలో సగం ఇప్పుడు తూర్పు పంజాబ్ అనే పేరుతో పాకిస్తాన్లో కలిసిపోయింది, సగమే మనకు మిగిలింది. బాడ సింధు నది అలాగే పాకిస్తాన్లోకి పోయింది, జీలం నది కూడా పాకిస్తాన్లోకి పోయింది. ఇంకెటొచ్చేటి పోయినా ఏదో కొద్దిగా నామకే వస్తే అక్కడ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, రావి, జీలం, వెనాబ్, సట్లెజ్, సింధు. ఈ పంచనదులకి మధ్యలో ఉండే ఒకనొక దివ్య క్షేత్రం సుక్షేత్రంగా ఉండేది అప్పట్లో. ఇప్పటికీ అంతే అనుకోండి, పంజాబ్లో మంచి వ్యవసాయం బాగా సాగుతుంది, మంచి గోధుమ పంట, వరి పంట రెండూ కూడా ఊపేస్తాయి అక్కడ. అటువంటి ఆ పాంచాల దేశపురాజు వైభ్యరాజుడు వీరశైవ భక్తుడు ఆయన కైలాస పర్వతానికి వచ్చాడు. ఆ రాజు ఒకనాడు తన పరివారంతో, పురోహిత బృందంతో, పౌరాణికులతో కలిసి అక్కడికి వచ్చి యజ్ఞం చేసి స్నానం చేసి ఆ పక్కనే ఉన్న వనంలోకి వెళ్ళాడట. హిమాలయ వర్ణ వనం, అదంతా చాలా కేకారణ్యాల్లో ఉండేవి, లోతుకెడితే ఆ ప్రదేశాల్లో రుద్రాక్ష వనాల్లో వాటిల్లో విహరిస్తున్నట్ట. విలాస భావాలతో భార్యామండలికి చూపించాడు, చూసారా ఈ కొండ, ఈ ప్రదక్షిణ, ఈ శిఖరం, ఈ జలం, ఈ చల్లని ప్రదేశం ఎంత గొప్పది. అప్పట్లో తట్టుకోవడానికి తగిన దేహదార్ఢ్యం, ఒకనొక ఆ యోగశక్తి ఉండేదండి. రాను మనలో శక్తులు తగ్గాయి, వీక్నెస్లు వచ్చాయి. అంచేతే మనం కూడా పూర్వంలో మంచు పర్వతాల్లో ఎక్కువసేపు ఉంటే బదరీ కేదారాల్లో ఆరేసే నెలలు ఏడేసే నెలలు ఉండగలిగేవారు పూర్వం. ఇప్పుడు ఆరేసే నెలలు అక్కడ పూజలకు వెళ్ళేవాళ్ళు ఉంటున్నారు. ఏదన్నా చాలా కష్టపడి ఉండవలసి వస్తుంది. జియర్ స్వామివారి మఠం ఉంది అక్కడ, మేము అక్కడ విడిది చేసాం. అక్కడ ఒక ఆవిడ ఉంది, స్వామివారు పంపుతూ ఉంటారట. ఆ పంపినప్పుడు అక్కడ ఉండి ఆవిడ ఆరు నెలలు ఉండి ఆ భోజనాధికారులు ఏర్పాటు చూస్తూ ఉంటుందట. ఆవిడ చెప్పుకొచ్చింది, ఆరు నెలల పాటు ఉండటం అంటే ఎంత కష్టం అంటే నిజంగాను చేతులకి వాటికి వేసుకుంటూ ఉంటాం, స్వామివారి సంకల్పంతో మేము ఇక్కడ ఉంటున్నాము అని. కాబట్టి ఇప్పటికి కూడా ఉంటున్నారు పుణ్యాత్ములు అక్కడ, లేకపోవడం లేదు. కాకపోతే పూర్వంలాగా ఎక్కువ శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం కొంత తగ్గుతున్నాయి అంతే తప్ప. ఎప్పటికీ తపస్సంపన్నులు అందులో ఉండేవాడు అందులో ఉంటూనే ఉంటారు. హిమాలయ పర్వతాల డీప్ గుహలలోకి వెడితే మహాత్ములు ఉన్నారు, ఆశ్చర్యకరమైన పరిణామాలు ఉంటాయి. మేము ఒంటరిగా వెళ్ళినప్పుడు అలాంటి విచిత్రాలు 2003లో చూసాం. నాతో వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని అనుభవాలు జరిగాయి. నడిచి ఎక్కారంటే కొండలు కేదారం కానీ బదరీల్లో కానీ ఇంకా మారుమూల చోట్లకు కూడా నడిచి వచ్చారు నాతో పాటు వాళ్ళంతా. చాలా విచిత్రం, ఎంతమంది మహాత్ములండి. హుక్కా గొట్టం కాల్చుకుంటూ కనిపించాడు ఒక ఆయన. హుక్కా గొట్టం కాల్చుకున్నవాడు ఎన్ని విశేషాలు చెప్పాడు. యోగులు ఎలా మనకి ఏదో మామూలు పిచ్చగళ్ళలా కనపడతారు, ఏ పొట్టలో ఏ పాముందో, ఏ పిచ్చగళ్ళలో ఏ మహానుభావుడు ఉన్నాడో మనకు తెలియదు. అదే విశేషం. అందుకే మనిషిని చూసా అంచనా వేయకూడదు. ఒక్కొక్కప్పుడు సామాన్య మానవులు అంటూ ఉంటారు, ఏవో రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు, అవన్నీ చూసినప్పుడు నవ్వొస్తూ ఉంటుంది మనకి. ఏం చేసినా చివరికి భగవంతుని సన్నిధానం పొందగలిగే ఘడియలు చాలా తక్కువ ఉంటాయి. ఉన్న 4 రోజులు మనం వీటిని పట్టించుకోకుండా లౌకికమైన గొడవలతో పడి భ్రష్టులం అవుతున్నాం. కానీ ఈ జీవితంలో ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విన్నా, ఎంత చేసినా తనివి తీరదు. ఎంత సాధన చేసినా సాధనకి మనకి చాలదు. ఎంత వీలుంటే అంత సాధన చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం అంతే మనం. అందుకనే పురాణాలు ఇచ్చే సందేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తగాదాలు సాధ్యమైనంతలు తగ్గించుకోండి. పురాణాల్లో కూడా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ముందు వెనక వెనక ముందు వచ్చిన వాళ్ళు తోసుకోవడాలు కొట్టుకోవడాలు మానేయండి. ఈ చెప్పుల గురించి బెంగెట్టుకోకండి. చెప్పుల గురించి బెంగెట్టుకోకండి అంటే పక్కవాడు కొట్టేయమని కాదు, పక్కవాడు కొట్టకుండా ఉండండి. అప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు బెంగ లేకుండా ఉంటూ ఉంటారు. పవిత్రంగా మనస్సును పెట్టుకోండి. క్షేత్రాలవి అవకాశం దొరికినప్పుడు చూడండి. భగవన్నామాన్ని అనండి, భగవత్ కథలు వినండి, భగవద్ దర్శనానికి రండి. ఈ విధంగా జీవితాలు చరితార్థం చేసుకోండి. ఎందుకంటే అల్పకాలమే జీవితం, కన్ను మూసి తెరిచేలో కనపడకుండా పోతున్నారు మహాత్ములు. కానీ ఈ భూమి మీద మిగిలేదు ఏమిటో ఇక్కడ చెప్పారు. పుణ్యమొక్కటి పాపమొక్కటి పోవువానికి వచ్చురా. ఇవాళ యావత్ ప్రపంచంలోకే ప్రసిద్ధికి ఎక్కేసిన అంబికాధర పార్వతి పేరుంది. భౌతికంగా రామచంద్రరావు గారు ఉన్నారా? లేరు. కానీ ఆయన ఉన్నా లేకపోయినా ఆ కంపెనీ ఉండిపోయింది, వాళ్ళు చేసే పుణ్యకార్యాలు ఉండిపోయాయి. ఎక్కడికెళ్ళినా ఓహో అంబికా దర్బారు పెట్టే ఫలానా ఊళ్ళో ఉన్నారా అనే పేరుండిపోయింది, రామచంద్రరావు గారు పేరుండిపోయింది. మనిషి ఎప్పుడు శాశ్వతం కదా, అది అందరికీ తెలుసున్నది. ఆ వ్యక్తి కనపడ్డు, ఆ వ్యక్తి ఆ వ్యక్తి చేసిన గొప్ప పనులు మాత్రం నిలబడిపోయి ఉండిపోతాయి. వ్యాసుడు ఉన్నాడా, వ్యాసుడి పురాణాలు ఉండిపోతాయి. రేపు పొద్దున మనం కూడా అంతే, మనం చేసిన ధర్మకర్మలు మిగిలిపోవాలి. అది మిగలాలంటే సాధన చెయ్యాలి. అలాంటి సాధన చేసి ఈ కైలాస పర్వతానికి వచ్చి మనం దర్శనం చేస్తున్నాం. జీవితం క్షణభంగురం సుమా. ఈ ప్రదేశంలో ఆహ్లాదకరమైన ఈ వాస్తువులు చూడండి, ఇక్కడ ఏది చూసినా శివతత్వమే అంటూ వైభ్రాజుడనే ఈ పాంచాల దేశ ప్రాజు తన భార్యలతో విహరిస్తూ వారికి వివరిస్తున్నాడట. ఈ ప్రదేశం చూడండి, ఇక్కడే పరమేశ్వరుడు తపస్సు చేశాడు. ఆ శిఖరం మీద శివుడు వ్యాకరణాదులను మర్రి చెట్టు నీడలో చదివిస్తూ ఉంటాడు. అక్కడ ఒక పెద్ద విశాలమైన మర్రి చెట్టు ఉందట. మౌనివర్యుల చదివించు మర్రి నీడ పంచముఖుడిచ్చట. మునీశ్వరుల్ని మేధాదక్షిణామూర్తి అనే పేరుతో శివుడు ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం 8 యోజనాలు వ్యాపించి ఉన్న మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి పురాణాదులు చెబుతాడు. ఆయన్ని వాళ్ళు అప్పుడప్పుడు సందేహాలు అడుగుతారట. ఆ సందేహాలు అడగడానికి ఆయన సమాధానానికి ఏం నోరిప్పట్ట, నోరు మూసుకుని అలా నిశ్శబ్దంగా ఉంటాడట. ఎంత విచిత్రమో చూడండి. స్వామివారేమో కుర్రాళ్ళలా ఉంటాడు, చిన్నవాడు. శిష్యులు గడ్డాలు మీసాలు పెరిగిపోయి నెరిసిపోయిన ముసలి ఋషులు, వశిష్ఠుడు, వామదేవుడు, కాశ్యపుడు, ఇటువంటి ఋషులంతా ఎదురుగుండా చేతులు కట్టుకుని ఉంటారు. స్వామి ఎలా ఉంటాడు, కుర్రాడు. చూసేవాళ్ళకి మామూలు వాళ్ళకైతే ఆయన శివుడిని తెలియదుగా మేధాదక్షిణామూర్తి అని, కుర్రాడు పురాణం చెప్పడం ఏమిటి, ఈ ముసలాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా కింద కూర్చోవడం ఏమిటి అనుకుంటారట. వృద్ధా శిష్యాహ యువా గురుహు. శిష్యులందరూ వృద్ధాహ, ముసలివాడు. గురువు యువా గురుహు, సాక్షాత్ భగవంతుడే కదా గురువు రూపంలో ఉన్నది యువకుడు. మరి వీళ్ళకి అనుమానాలు వచ్చి అడుగుతారట. అడిగి ఇలా చూస్తారట గురువుకి, ఏం చెప్పట్ట ఆయన, గురువస్తు మౌనం వ్యాఖ్యానం.